ఫలితము స్వర్ణిమయుగము ఈ భూమి.
శాంతి. ఈ విశ్వవిద్యాలయం గురించి కొంత తెలుసు అనుకుంటాను, అయినా కానీ క్లుప్తంగా చెప్తాను. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇది 1937 సింధ్ హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. దాని యొక్క ముఖ్య కేంద్రంలో మీరు అందరు కూర్చొని ఉన్నారు. అందరికన్నా ఎక్కువ మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడు పాట విన్నారు కదా, భారతదేశం పుణ్యభూమి అంటారు, తపోభూమి అంటారు. ఎందుకంటే భారతదేశంలో అవతరించింది స్వయం పరమాత్ముడు. అందువల్ల ఎంత పరమాత్ముడికి మహిమ ఉంటుందో అంతే భారతదేశానికి మహిమ ఉంది. ఆ భారతదేశంలో కూడా మౌంట్ అబూలో పరమాత్ముడు అవతరించినటువంటి స్థానం కాబట్టి చాలా చాలా గొప్ప స్థానంలో మీరు వచ్చారు. పరమాత్ముడు అవతరించినటువంటి స్థానంలో ఇది చాలా గొప్ప భాగ్యం యొక్క గుర్తు. ఇక్కడ అడుగు వేయటం అంటేనే మీరు చాలా చాలా అదృష్టవంతులం. ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మొత్తం ప్రపంచంలో 3000 దీని యొక్క కేంద్రాలు ఉన్నాయి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవుల నుంచి దేవతగా కావటం. ఈ పేర్లోనే దీని యొక్క పరిచయం ఉంది, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని. స్వయం పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా దీన్ని స్థాపించారు. తర్వాత ఈ యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో స్వయం పరమాత్ముడి జ్ఞాన యోగాన్ని నేర్పిస్తారు. టీచర్గా స్వయం పరమాత్ముడే ఇక్కడ చదివిస్తారు. పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళని బ్రహ్మకుమారి లేక బ్రహ్మకుమారి అంటారు. ఈ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం ఏంటంటే మానవుల నుంచి దేవతగా కావటం. మీరు చాలా విశ్వవిద్యాలయాలు విన్నారు కదా, ఏ విధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయము, ఉస్మానియా విశ్వవిద్యాలయము, వెంకటేశ్వర విశ్వవిద్యాలయము, అలాగే ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. అంటే ప్రతి ఒక్క విద్యాలయంలో లక్ష్యం అనేది ఉంటుంది, డాక్టర్గా కావాలని లేకపోతే ఇంజనీర్గా కావాలని ఏదో ఒక లక్ష్యంతో వెళ్తారు. అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయానికి లక్ష్యం ఏంటంటే నరుడు నారాయణుడుగా కావటం, నారీ శ్రీ లక్ష్మిగా కావడం ఈ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్యమైన లక్ష్యం. తర్వాత శీల నిర్మాణం ఈ యొక్క విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం. అంటారు కదా, డబ్బు పోయినట్టయితే ఏమి పోయినట్టు, ఆరోగ్యం పోయినట్టయితే కొంత పోయినట్టు, శీలం పోయినట్టయితే మొత్తం అంతా పోగొట్టుకున్నట్టు అంటారు. ఈ ప్రపంచంలో శీలానికి విలువ అనేది లేదు. పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనందరి యొక్క శీల నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందరికన్నా ఎక్కువగా శీలవంతులు ఉన్నదెవరు, దేవీ దేవతలు శ్రీలక్ష్మి శ్రీనారాయణులు. ఆ విధంగా పరమాత్ముడు మనకి తయారు చేయటానికి ఈ జ్ఞానము సహజ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. గీతలో మీరు విన్నారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. పరమాత్ముడు వాగ్దానం ప్రకారంగా కలియుగ అంతం సతియుగం యొక్క ఆది సమయం ప్రస్తుత సమయం సంఘమిగంలో పరమాత్ముడు వచ్చి ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మొత్తం ప్రపంచంలో సత్య ధర్మం యొక్క స్థాపన యొక్క కార్యం నడిపిస్తూ ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో ఏ విధంగా అక్కడ విశ్వవిద్యాలయంలో సబ్జెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ఈ ముఖ్యమైన సబ్జెక్ట్ ఈ విశ్వవిద్యాలయంలో సహజ జ్ఞానము సహజ రాజయోగము. ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న 2-3 రోజులలో మీకు రాజయోగం గురించి వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి యోగం నేర్చుకోవటం అతి అవసరం. ఈ రాజయోగం నేర్చుకోవటం చాలా చాలా అవసరం. ఎందుకంటే భౌతికమైన సాధనాలతో మనకి సుఖము శాంతి అనేది లభించదు. మీ అందరికీ తెలుసు కదా, భౌతికమైన సుఖమేక సాధనాలు విదేశాలలో ఎన్నో ఉన్నాయి. ఈరోజు భౌతికత చాలా ఉన్నతమైన స్థితికి వచ్చింది. అయినా కానీ అమెరికా లాంటి దేశంలో అన్ని రకాల సౌకర్యాలు పరికరాలు ఉన్నా కానీ మానసికమైన శాంతి ఉందా వాళ్ళకి? లేదు కదా. వారు యోగం నేర్చుకోవటానికి భారతదేశం వైపు ఆకర్షింపై వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజులలో శారీరకమైన రోగాలకి కారణం కూడా ముఖ్యంగా మానసికమైన అశాంతి. మనసు అశాంతిగా ఉంటే అనేక రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి విదేశాలలో కూడా కొందరికి అన్ని రకాల వస్తువులు సౌకర్యాలు సుఖమేక సాధనాలు ఉన్నా కానీ 60% అంటే 60% చాలా మంది స్లీపింగ్ టాబ్లెట్స్ వాడతారు, అంటే మందులు వాడకుంటే నిద్ర పట్టదు అన్నట్టు. ఎందుకంటే మానసికమైన అశాంతి అన్నమాట. అంటే స్వయం పరమాత్ముడు ఈ రాజయోగంతో మనకి మనసు యొక్క శాంతిని కలిగిస్తారు. ఈ రాజయోగంతో శాశ్వతమైన సుఖము, శాశ్వతమైన శాంతి ఆనందాన్ని మనం పొందుతాం. ఎందుకంటే ఈ రోజులలో మనుషులు డబ్బుతో అన్ని సుఖాలు పొందొచ్చు అనుకుంటుంటారు, అంతా డబ్బు వెనుక పడతారు కదా. కానీ మీ అందరికీ తెలుసు, డబ్బుతో అన్నీ వస్తాయా? రావు కదా. డబ్బుతో మీరు మంచాలు కొంటారు, నిద్ర అయితే కొనలేరు. డబ్బుతో మీరు ఆహార ధాన్యాల పదార్థాలు కొంటారు, కానీ అరిగించుకునే శక్తి అయితే డబ్బుతో రాదు. తర్వాత ఇల్లు కొనుక్కుంటారు డబ్బుతో, కలిసిమలిసి ఉండే గుణం కొనుక్కోగలుగుతారా? కొనుక్కోలేరు కదా. అప్పుడప్పుడు కొందరు అద్దెకున్న ఇళ్లలో ప్రశాంతంగా ఉంటారు, సొంత ఇళ్ళ కట్టించుకున్న తర్వాత చాలా పోట్లాటలు గొడవలు ఉంటాయి, నీది నాది ఎక్కువగా అయిపోతుంది. అంటే ఇల్లు డబ్బుతో కొనవచ్చు, కానీ కలిసిమలిసి ఉండే గుణం మాత్రం డబ్బుతో రాదు. ఇలా అన్ని డబ్బులతో రావు. పుస్తకాలు కొనగలుగుతారు, తెలివి అయితే కొనలేరు డబ్బుతో. అదే విధంగా మందులు కొనగలుగుతారు మీరు డబ్బుతో, కానీ ఆరోగ్యం అయితే కొనలేరు. అన్ని డబ్బుతో రావు. అయితే భౌతికమైన సాధనాలతో మనకి మనశ్శాంతి అనేది లభించదు. ఇప్పుడు ఈ రోజులలో మీరు చూస్తున్నారు, భౌతికంగా ఎంతో ఉన్నత స్థాయిలో వచ్చినటువంటి ప్రపంచం, కానీ ఆధ్యాత్మికంగా చాలా కింద పడిపోయింది. మీరందరు వింటారు కదా, భారతదేశానికి ఏమంటారు, బంగారు పీచుకగా ఉండేది ఒకప్పుడు అంటారు. ఎందుకంటే అక్కడ శీలవంతులుగా ఉండేది, తర్వాత పిచ్చుకకు రెండు రెక్కలు ఉంటాయి. అదేవిధంగా ఆధ్యాత్మికత యొక్క రెక్క ఉండాలి, భౌతికత యొక్క రెక్క ఉండాలి. ఇప్పుడు భౌతికత యొక్క రెక్క ఉంది, ఆధ్యాత్మికత యొక్క రెక్క ఇరిగిపోయి ఉంది, తెగిపోయి ఉంది. మరి ఒక రెక్కతో ఎలా ఎగురుతుంది పిచ్చుక? తల్లడిస్తూ ఉంటుంది కదా. ఇంకా రెండు రెక్కలు అవసరం అన్నమాట. ఇప్పుడు భారతదేశం తిరిగి స్వర్గంగా బంగారు పిచ్చుకగా మారాలి అంటే ఆధ్యాత్మికత భౌతికత యొక్క సమన్వయం రావాలి. అంటే రెండుటిక సమానత వచ్చినప్పుడు మాత్రమే ఈ భారతదేశం తిరిగి స్వర్గంగా మారుతుంది. మనం కూడా మన జీవితంలో సుఖము శాంతి అనుభవం చేసుకుంటాం. మన జీవితాన్ని కూడా అనేక రకాల సమస్యల నుండి దూరం చేసుకోవటానికి, తర్వాత అనేక రకాల కష్టాలని దూరం చేసుకోవటానికి ఈ సహజ రాజయోగం ఎంతో సహాయపడుతూ ఉంటుంది. ఈ రాజయోగానికి కర్మయోగము అంటారు. అంటే కర్మలు చేస్తూ కూడా బుద్ధి ద్వారా పరమాత్ముడికి జ్ఞాపకం చేయగలుగుతాం. యోగం అనగా వియోగం అంటే విడిపోవటం, యోగం అంటే కలయిక అన్నమాట. అంటే కర్మయోగము అనగా కర్మలు చేస్తూ కూడా పరమాత్ముడికి జ్ఞాపకం చేయడం. అంటే పనులు చేస్తూ పరమాత్ముడిని జ్ఞాపకం చేస్తే పనులేం చెడిపోవు. అంటే చాలామంది అనుకుంటారు, ఒకవేళ మీ రాజయోగం నేర్చుకుంటే పనులు ఎలా చేయగలుగుతాము అని. కానీ మీరు చూడండి, చాలామంది ఊళ్ళల్లో పల్లెటూళ్ళలలో తల మీద మూడు బిందెలు ఉంటాయి, నీళ్లు నింపుకొని తీసుకెళ్తూ ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మరి ఎలా నడుస్తారు వాళ్ళు? బ్యాలెన్స్ అన్నమాట. అంటే అది కూడా చూసుకుంటూ ఉంటారు, నా తల మీద బిందెలున్నాయని ఆ విషయం కూడా గుర్తుంటుంది. పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు, మరి రెండు పనులు ఎలా చేశారు? మరి మనసులో కూడా ఇంకా ఆలోచన ఉంటుంది, మరి పరమాత్ముడికి జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు పనులు చేయలేరు? చేయగలుగుతారు కదా. పరమాత్ముడు యొక్క జ్ఞాపకంతో చేసినటువంటి పనులన్నీ శ్రేష్ఠ కర్మలుగా మారుతాయి, కాబట్టి దీన్ని కర్మయోగం అన్నారు. లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ పనిచేస్తూ ఈ రాజయోగం యొక్క అభ్యాసం చేయొచ్చు. మీకు తీరనట్టయితే కూర్చొనే చేయాలని లేదు, అన్ని పనులు కూడా చేస్తూ ఈ యొక్క యోగం యొక్క అభ్యాసం చేయొచ్చు అన్నమాట. మరి దీని రాజయోగం ఎందుకన్నారంటే, రాజ్ అనగా రహస్యం. ఈ యోగంలో ఏ ఒక్క రహస్యం ఇమిడి ఉందంటే, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ రహస్యాలన్నీ స్పష్టమవుతాయి, కాబట్టి రాజ్ యోగం అంటారు. తర్వాత దీన్ని రాజయోగం అంటే రారాజులుగా అయ్యేటువంటి గొప్ప రహస్యం ఈ యొక్క యోగంలో ఇమిడి ఉంది. ఈ యొక్క రాజయోగం మనకి రారాజుగా చేస్తుంది. రారాజులు అంటే ఎవరు? దేశానికి పరిపాలించే వాళ్ళని రాజు అంటారు. అదే విధంగా ఈ శరీరం కూడా, ఈ అన్ని కర్మేంద్రియలకి కూడా మనం రాజుగా అవుతాం రాజయోగంతో. ఈ రోజు మన నోరు మన కంట్రోల్లో లేదు, మన నాలికే మన కంట్రోల్లో లేదు, మన చెవులు మన కంట్రోల్లో లేవు, మన కాలు చేతులు మన కంట్రోల్లో లేవు. ఒకటి అనబోయి ఇంకోటి అంటాం, నోరు జారింది తప్ప అయిపోయింది క్షమించండి అని చెప్తాం, ఏదో చూడబోయి ఏదో చూస్తాం. ఇలా అనేక రకాలుగా మనం తప్పులు చేస్తూ ఉంటాం, తర్వాత మనకి బాధ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కర్మేంద్రియలు మన కంట్రోల్లో లేకపోవడం. చిన్న విషయాలకి ఎదుటి వ్యక్తి ఏదైనా అనడం, వెంటనే దానికి పెద్దగా అనేసిస్తే పెద్దగా పోట్లాట అయిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అంటే కర్మేంద్రియలన్నిటికీ మనం చాలా ఆధీనంగా అయిపోయాం బలహీనత వల్ల. బలహీనంగా ఉన్న వాళ్ళే కదా ఆధీనంగా అయ్యేది. ఈరోజు మనం ఈ కర్మేంద్రియలన్నిటికీ గులాం అయిపోయాం, వశమైపోయాం. అవి ఎలా చెప్తే అలా వింటున్నాం. వాస్తవంగా ఆత్మ ఈ కర్మేంద్రియలన్నిటికీ రాజు లాంటిది. కర్మేంద్రియులకి ఎలా ఆత్మ చెప్తే అలా వినాలి. చెడు చూడొద్దంటే చూడొద్దు, చెడు వినొద్దంటే వినొద్దు. కానీ మనం అనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటి. నేను అలా అనాలని అనుకోలేదు, అలా చెయ్యాలని అనుకోలేదు, అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు, అలా జరిగిపోయింది అని అంటుంటాం కదా. దానికి కారణం ఏంటంటే ఆత్మ ఆధీనంగా కావటం, ఆత్మ యొక్క బలహీనత. ఈ యొక్క రాజయోగంతో మనం మన యొక్క మనసు బుద్ధి సంస్కారాలని కంట్రోల్ చేయగలుగుతాం, ఈ సర్వ కర్మేంద్రియులని కూడా కంట్రోల్ చేయగలుగుతాం. అంటే శరీరానికి కూడా రాజు అవుతాం, మనసుకి కూడా రాజు అవుతాం అంటారు కదా. మనసుని ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు ప్రపంచాన్ని గెలవగలుగుతారు. అంటే రారాజుగా అవుతాం కదా. ఫస్ట్ మనం మనసుని గెలుచుకున్నాం అనుకోండి, కర్మేంద్రియులని జయించాం అనుకోండి, ప్రపంచానికి కూడా రాజు అవుతాం. ఆ విధంగా ఇప్పుడు శ్రీ లక్ష్మి శ్రీ నారాయణలకి ఇక్కడ ద్వాపరయుగంలో ఉన్న రాజులు కూడా పూజ చేస్తారు. కలియుగం ద్వాపరయుగంలో ఉన్న రాజులు కూడా పూజ చేస్తారు. అంటే వాళ్ళు రారాజులు కదా. అలాంటి రారాజులుగా ఈ రాజయోగంతో కాగలుగుతాం. కాబట్టి దీన్ని రాజయోగము అని అన్నారు. తర్వాత దీన్ని సన్యాస యోగం అని అన్నారు. సన్యాస యోగం అంటే ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళేది కాదు. సన్యాస అంటే పంచ వికారాల యొక్క సన్యాసం చెయ్యాలి. అంటే పంచ వికారాలని వదులుకోవాలి. యోగం యొక్క అభ్యాసం కోసం పంచ వికారాలని దూరం చేసుకుంటేనే మన యోగం యొక్క యోగంలో ఏకాగ్రత అనేది కుదురుతుంది. అంటే సన్యాసం అంటే ఇల్లు వాకిలు వదిలేదు కాదు, సన్యాస యోగం అంటే పంచ వికారాలకి వదులుకోవడం. మీరు 6 నెలల ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, మీ ఇంట్లో బూజు దుమ్ము తప్పకుండా ఉంటుంది. ఇల్లే వదిలేసి వెళ్ళిపోతారా? దులుపుకుంటారు, ఊడ్చుకుంటారు, కడుక్కుంటారు. అదేవిధంగా పరమాత్మ చెప్తున్నారు, మీరు ఇల్లు వాకిలు వదిలి వెళ్ళలేదు. మీ ఇంటిలో దుఃఖము అశాంతి ఏర్పడింది కామక్రోధాల వల్ల. కాబట్టి పంచవికారాలని దూరం చేసుకోవాలి. ఇల్లు పిల్లలు డబ్బు దీన్ని వదిలేదు కాదు. పిల్లలతో ఉన్న మోహాన్ని వదిలేది ఉంది, డబ్బుతో ఉన్న దురాశని దూరం చేసుకునేది ఉంది. అంటే పంచవికారాలని దూరం చేసుకోవాలి. కాబట్టి దీన్ని సన్యాస యోగము అని అన్నారు. తర్వాత ఈ యోగానికి జ్ఞాన యోగం అని అంటారు. జ్ఞాన యోగం అనగా పరమాత్మునికి పరిచయంతో సహా జ్ఞాపకం చేయటం. ఇప్పటి వరకు మీరు పరమాత్మునికి జ్ఞాపకం చేస్తూ వచ్చారు, కానీ యథార్థమైన పరిచయం అనేది లేదు. కాబట్టి దీన్ని జ్ఞాన యోగము అన్నారు. యథార్థంగా తెలుసుకొని అతడికి జ్ఞాపకం చేయటం, జ్ఞానాన్ని తెలుసుకోవడం. అసలు పరమాత్ముడు ఎవరు, అతడి యొక్క నివాస స్థానం ఏంటి, పరమాత్ముడు వచ్చి ప్రపంచంలో ఏ ఒక్క శ్రేష్టమైన కార్యాలు చేశారు, ఆయన గుణాలు ఏంటి, ఈ విషయాలన్నింటినీ యథార్థంగా తెలుసుకొని జ్ఞాపకం చేయటమే జ్ఞాన యోగము అని అన్నారు. దీన్ని ప్రేమ యోగం, భక్తి యోగం అని అన్నారు. అంటే పరమాత్ముడికి ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేయాలి. భయంతో, కోరికతో, స్వార్థంతో జ్ఞాపకం చేయొద్దు. ప్రేమతో ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేసే విధానాన్ని యోగము అని అన్నారు. ఎందుకంటే భక్తిలో ఏంటి, భయం ఏమవుతుందో అని జ్ఞాపకం చేస్తారు, లేకపోతే ఏదో ఒక కోరికతో జ్ఞాపకం చేస్తారు, లేక స్వార్థం తీర్చుకోవడానికి జ్ఞాపకం చేస్తారు. కానీ అలాంటి జ్ఞాపకం మనకి సుఖం కలిగించదు అన్నట్టు, శాశ్వతమైనటువంటి ఫలితం లభించదు. కాబట్టి ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేయాలి. తర్వాత భక్తి యోగం అనగా పరమాత్మ పట్ల శ్రద్ధ అయితే అవసరం.
అంధ శ్రద్ధ అవసరం లేదు, శ్రద్ధ అయితే అవసరం కదా. అంటే శ్రద్ధపూర్వకంగా జ్ఞాపకం చేస్తాము కాబట్టి భక్తి యోగము అని దీన్ని అన్నారు. ఇలా ఈ యోగానికి అనేక పేర్లు ఉన్నాయి ఈ రాజయోగానికి. తర్వాత ఈ యొక్క రాజయోగంతో మనము ఆత్మకి శక్తులు లభిస్తాయి, మనసుని మనసు యొక్క ఏకాగ్రత లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. మన యొక్క గృహస్థ జీవితంలో ఉంటూ కూడా అన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. ఈ యొక్క రాజయోగం అనేక శక్తుల్ని మనకి కలిగి ఇస్తూ ఉంటుంది. ఈ రాజయోగంతో మనం అనేక గుణాలు పొందుతూ ఉంటాం. ఈ యొక్క రాజయోగంతో అనేక రోగాల్ని కూడా దూరం చేసుకోగలుగుతాం. ఇలా అనేక లాభాలు కలిగించేటువంటి రాజయోగం. తర్వాత ఈ యొక్క రాజయోగం నియమాలు కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన శరీరానికి ఆరోగ్యం అవసరం ఉంటుంది అనుకోండి, డాక్టర్లు కొంత పథ్యం కూడా చెప్తారు. పథ్యం చేయలేను, మందులైతే వాడతాను అంటే రోగం అయితే తక్కువ కాదంటారు. మందులు తీసుకోవాలి, పథ్యం చేయాలి, అప్పుడు కానీ రోగం నయం కాదంటారు కదా. అదేవిధంగా మన ఆత్మకి కామక్రోధ లోభమోహ అహంకారం అనే రోగం పట్టుకొని ఉంది. అది ముదిరిపోయింది, 2 యుగాల నుంచి ఆ రోగం ముదిరిపోయి ఉంది. కానీ మనం దాని గురించి ఆలోచించట్లేదు. ఏదైనా శరీరానికి అనారోగ్యం ఉంటుందనుకోండి, ఒక ఊర్లో తగ్గకుంటే ఇంకో పెద్ద ఊర్లో వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంకో చోట్ల ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు. కానీ ఆత్మకు పట్టుకున్న రోగాలకి నయం చేసుకునే ఆలోచన ఉందా? లేదు కదా. మరి అది ఎలా? స్వయం పరమాత్ముడే ఆత్మలందరికీ డాక్టర్ అన్నమాట. మామూలు ఆ డాక్టర్లు కూడా మీకు మంది ఇచ్చినప్పుడు ఏమంటారు? నేనైతే మంది ఇస్తున్నాను, నేనైతే ఆపరేషన్ చేస్తున్నాను, నా కృషి భగవంతుడు దయ అంటారు. కృషి వారు చేస్తారు కానీ భగవంతుడు దయ కూడా కావాలి అంటారు ఆ డాక్టర్లు కూడా. అంటే ఆత్మకు అసలు డాక్టర్ పరమాత్ముడే. మరి ఏం రోగాలు నయం చేస్తారు పరమాత్ముడు? మన ఆత్మకున్నటువంటి కామక్రోధ లోభమోహ అహంకారం అనే రోగాల్ని నయం చేస్తారు. ఆ రోగాలు దూరం చేయటానికి కొన్ని పథ్యం బాబా పరమాత్ముడు చెప్పారన్నమాట. అవి రాజయోగం యొక్క నియమాలు. ఎందుకంటే నియమం లేకపోతే యోగి జీవితం తయారు చేసుకోలేము. ఈ యొక్క చిత్రంలో మీరు చూస్తున్నారు రాజయోగం యొక్క నియమాలు. దీన్ని ఆధ్యాత్మిక భాషలో ఆత్మశుద్ధి అని అంటాం కదా. మీరు పరమాత్ముడికి ఇంట్లో జ్ఞాపకం చేస్తారనుకోండి, స్నానం చేసి శుద్ధిగా, తర్వాత ఎక్కడైతే పూజ గది చాలా సాఫ్ చేసుకుంటారు. కానీ మనసుని సాఫ్ చేసుకోవటం మాత్రం లేదు, అది అట్లాగే బూజు పట్టుకొని ఉంటుంది. అట్లాగే దుమ్ము వికారాల యొక్క బూజు అన్ని అట్లాగే పట్టుకొని ఉంటుంది. మనసుని మాత్రం మీరు సాఫ్ చేసుకోలేరు కదా. మనసుని సాఫ్ చేసుకోవటానికి ఈ రాజయోగం బాగా పనికొస్తుంది. ఈ యొక్క నియమాలు కూడా మన యొక్క ఆత్మశుద్ధి కలిగిస్తాయి, ఆత్మశుద్ధి కోసం. ఎందుకంటే పరమాత్ముడు పరమ పవిత్రుడు కదా, అతడి యొక్క జ్ఞాపకం కోసం మనలో కూడా పవిత్రత అతి అవసరం, స్వచ్ఛత అవసరం, శుద్ధత అవసరం అన్నమాట. ఈ రాజయోగం యొక్క నియమాలు మీరు మధ్యలో చూస్తున్నారు, 4 స్తంభాలు. ఒక కుర్చీ పైన కూర్చోవాలి అంటే 4 స్తంభాలు, 4 కాళ్ళు సమానంగా ఉండాలి కదా. ఏ ఒక్క కాలు చిన్నగున్నా కానీ కదులుతూ ఉంటుంది కుర్చీ. అదేవిధంగా రాజయోగం యొక్క అభ్యాసం కోసం ఈ 4 నియమాలు సమానమైన రీతిలో మనం పాటించాలి. అందులో మొదటి నియమం ఏంటంటే పవిత్రత, బ్రహ్మచర్యం. అంటే పరమాత్ముడు పవిత్రత సాగడు కదా, అంటారు కదా పెద్ద పులి పాలు బంగారు గిన్నెలో పట్టాలి, వేరే గిన్నెలో పట్టినట్టయితే విరిగిపోతాయి అంటారు. పరమాత్ముడు యొక్క జ్ఞాపకం కూడా పవిత్రమైన బుద్ధిలో మాత్రమే నిలుస్తుంది, అపవిత్రమైన బుద్ధిలో నిలవదు. తర్వాత ఎవరైతే బ్రహ్మచర్యం పాటిస్తారో వాళ్ళు పూజ్యులుగా అవుతారు. ఇప్పుడు చూడండి, సన్యాసులు ఉంటారు, జగత్ గురువులు ఉంటారు, ప్రెసిడెంట్ కూడా వాళ్ళ ముందు తల వంచుతారు. ఎందుకు? వాళ్ళలో ఉన్న పవిత్రత వల్ల. పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ అందరు తల వంచుతారు అన్నమాట. ఇప్పుడు ఇంట్లో కూడా కన్యలు ఉంటారు, వాళ్ళని మీరు దండం పెడతారు, తల్లిదండ్రి దండం పెడతారు, పెళ్లి అయిన తర్వాత ఆమె అందరికీ దండం పెట్టాలి. అంటే పవిత్రత పూజ్యులుగా తయారు చేస్తుంది. అంటే పరమాత్ముడి యొక్క జ్ఞాపకం కోసం కూడా పవిత్రత అతి అవసరం అన్నమాట. ఈ అపవిత్రత విషం లాంటిది, పవిత్రత అమృతం లాంటిది. అమృతం విషయం ఒకే చోట్ల ఉంటాయా? రెండో నియమం ఏంటంటే సాత్విక ఆహారం. అంటే సాత్విక ఆహారం అంటే చాలా మంది అంటారు మేము మాంసం తీసుకోం కాబట్టి సాత్విక ఆహారమే కదా మేము తీసుకునేది అనుకుంటారు. కానీ పరమాత్ముడు చెప్తున్నారు సాత్విక ఆహారం అంటే ఏంటి, మనం అనుకున్న సాత్విక ఆహారం అని ఏంటి. సాత్విక ఆహారం అంటే అందులో మాంసము ఎగ్ గుడ్లు ఏమీ ఉండొద్దు, ఎల్లిపాయ ఉల్లిపాయ లేకుండా పరమాత్ముడి యొక్క జ్ఞాపకంలో వండిన ఆహారానికి సాత్విక ఆహారం అంటారు. ఎందుకంటే అంటారు కదా అన్న ఆహారం యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది. ఎలాంటి ఆహారం? అట్లాంటి బుద్ధి. తామసికమైన ఆహారంతో బుద్ధి తామసికంగా అవుతుంది, సాత్విక ఆహారంతో బుద్ధి సతో ప్రధానంగా అవుతుంది అన్నమాట. కాబట్టి పరమాత్ముల్లో మన యొక్క బుద్ధిని ఏకాగ్రంగా చేయాలంటే సాత్విక ఆహారం తీసుకోవటం అతి అవసరం. ఇప్పుడు హోటళ్లలో వండిన ఆహారానికి ఇంటిలో వండిన ఆహారానికి కూడా తేడా ఉంటుంది. ఇంట్లో కూడా మీరు పోట్లాడుతూ సినిమా పాటలు వింటూ టీవీ చూస్తూ మీరు వండారనుకోండి, తినే వాళ్ళ బుద్ధి ఎక్కడ పోతుంది? ఇంకా వాళ్ళు కూడా పొట్లాడుతూ ఉంటారు, రోజంతా అశాంతిగా ఉంటుంది, ఆఫీస్లో వ్యాపారంలో అన్ని చోట్ల గొడవ ఉంటుంది. కాబట్టి పరమాత్మ చెప్తున్నారు పరమాత్ముడి యొక్క స్మృతిలో వండిన ఆహారమే సాత్విక ఆహారం అనబడుతుంది. తామసికమైన ఆహారంతో మాత్రం బుద్ధి తమో ప్రధానంగా అయిపోతుంది. ఈరోజు మనుషుల్లో చూడండి హింసా యొక్క ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? రెండు రకాల హింస ఉంటుంది, మనస్సు యొక్క హింస, తను యొక్క హింస. మనస్సు యొక్క హింస రక్తాన్ని మాడగొడుతుంది, తర్వాత తను యొక్క హింస రక్తం యొక్క నదుల్ని ప్రవహించేస్తుంది. కాబట్టి ఏ రకమైన హింస చేయొద్దని పరమాత్మ చెప్తున్నారు. ఈ తామసికమైన ఆహారంతో ఈరోజు చూడండి దౌర్జన్యము, హింస, చంపడము, చేయటము, మనుషులకి విలువ లేకుండా చూస్తున్నారు కదా, ఎలా చంపేసేస్తున్నారు. అంటే సాత్విక ఆహారంతో బుద్ధి సాత్వికంగా తయారవుతుంది. పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే మీ పొట్ట శవ పెట్ట ఎందుకు చేసుకుంటున్నారు, అందులో జంతువులని పాతి పెడుతున్నారు, మీ పొట్ట కాదది శవ పెట్టే అయిపోయింది అని చెప్తున్నారు. కాబట్టి మీ యొక్క దేహం ఒక దేవాలయం లాంటిది. మరి దేవాలయంలో ఉన్న దేవతల్ని నైవేద్యం ఏం పెడతారు, ఏం నైవేద్యం పెడతారు దేవతలకి? పళ్ళు, పాలు, తర్వాత ఇల్లిపాయ ఉల్లిపాయ కూడా వేయరు. ఇంట్లో కూడా నైవేద్యం చేసినప్పుడు వేయరు. మరి మీ దేహం అనే దేవాలయంలో ఉన్న ఆత్మకి ఏమేం పెడుతున్నారు? పరమాత్మ చెప్తున్నారు మాంసము, సిగరెట్, బీడి, మత్తు పదార్థాలు ఇవన్నీ పెడుతూ ఉన్నారు. మరి ఆ దేవాలయంలో ఉన్న దేవత ఏమైపోయింది? అసూర్లాగా తయారైపోయింది. కాబట్టి ఈ దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి దేవతకి శుద్ధమైన ఆహారమే తినిపించండి. నీకు ఇక్కడ ఉన్న రోజులైతే శుద్ధ ఆహారమే దొరుకుతుంది, తర్వాత మీ ఇష్టం. కానీ ఇక్కడ రాజయోగం యొక్క అభ్యాసం చేసి మీరు దాని యొక్క లాభాన్ని పొందితే మీకు రుచి కలుగుతుంది అనుకోండి, తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు కదా. కాబట్టి ఇక్కడైతే మీకు ఇబ్బంది లేదు, సాత్విక ఆహారమే దొరుకుతుంది. జైసా అన్ వైసా మన్, జైసా పాణి వైసి వాణి అంటారు. ఎలాంటి నీరు అంటే కొందరు మాటలు మారుతాయి అనుకోండి అక్కడ నీళ్ళు పడ్డాయి నీకు అంటారు. ఆహారం ప్రభావం ఏ విధంగా మనసు మీద పడుతుందో నీళ్ళ ప్రభావం కూడా మాట మీద పడుతూ ఉంటుంది. అందువల్ల పరమాత్మ చెప్తున్నారు మీరు ఏ ఆహార పదార్థాలు సాత్విక ఆహారం ఉన్నా కానీ వండేటప్పుడు కూడా పరమాత్ముడి స్మృతిలో ఉండాలి, తినేటప్పుడు కూడా పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉండాలి. ఇక్కడ కూడా మీరు భోజనాలకు వెళ్తారు కదా భగవంతుడికి జ్ఞాపకం చేస్తూ తినండి, అప్పుడు మీ మనస్సు కూడా చాలా శుద్ధిగా అవుతూ ఉంటుంది, పరమాత్ముడితో శక్తి కూడా లభిస్తూ ఉంటుంది. తర్వాత నాలుగో నియమం ఏంటంటే దివ్య గుణాల యొక్క ఆచరణ. అంటే మనలో సహనశీలత, ధైర్యత, గంభీరత, అంతర్ముఖత, మధురత ఇలాంటి గొప్ప గొప్ప గుణాలని ఆచరించాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళగా కావాలి, ఆదర్శంగా తయారు కావాలి అంటే సహనం అనేది అవసరం. ఇప్పుడు మహాత్మా గాంధీజీకి ఎంతో పేరు ఉంది, ఆయన భారతదేశాన్ని స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు, కానీ ఎన్ని సహించాడు ఆయన, ఎన్నిసార్లు జైలు శిక్షలు పడాల్సి వచ్చినాయి, ఎన్ని నిందలు పడాల్సి వచ్చినాయి, ఎన్ని తిట్లు ఎన్ని రకాల అనేక రకాలుగా బాధలు సహించాడు. కాబట్టి ఈరోజు అందరూ అతడికి జ్ఞాపకం చేస్తారు. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరయ్యారో వాళ్ళు తప్పనిసరిగా సహించి ఉన్నారు. మనం రాజయోగిగా కావాలన్నా మనలో సహనశీలత అతి అవసరం. సహనశీలత మనకి గొప్పగా తయారు చేస్తుంది. తర్వాత అంతర్ముఖత. అంతర్ముఖత, బాహర్ముఖత. మనకెప్పుడు దేహాన్ని చూసే అలవాటు, దేహధారి లేక నిందలు చేసే వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, అదంతా ఏంటి? బాహర్ముఖత. బయటిది చూస్తూ ఉంటారు. అంతర్ముఖత అనగా మనలో ఉన్నటువంటి ఆత్మను చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అంటూ ఉంటాం మనం, కానీ నేను ఎలా ఉన్నాను ఆలోచించాలి. నా ఆత్మలో ఎన్ని గుణాలు ఉన్నాయి, నేను ఉన్నతంగా తయారు కావాలి, నాలో ఎన్నో గుణాలు ధారణ కావాల్సిన అవసరం ఉంది. ఇలా అంతర్ముఖంగా ఆత్మిక స్థితిలో ఆంతరికంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత మధురత. మనం రాజయోగిగా కావడానికి మధురత కూడా అవసరం. అంటే మన మాట కూడా మధురంగా ఉండాలి. అంటే ఎదురుగా ఒకటి వెనక ఒకటి కాదు మాట్లాడేది, లోపల బయట ఒకేలాగా ఉండాలి, మాట మధురంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక బెల్లం షాప్లో ఒక అబ్బాయి వెళ్ళాడంటే అడుక్కోడానికి బెల్లం అడుగుతూ ఉన్నాడు. ఎంతసేపు అయినా ఆ షాప్లో ఉన్న సేట్ ఇవ్వలేదు బెల్లం. తర లాస్ట్కి విసుక్కున్నాడు, వెళ్తావా లేదా నువ్వు, నేను బెల్లం ఇవ్వనంటే, సరే నువ్వు బెల్లం ఇవ్వకున్నా పర్వాలేదు, బెల్లం లాగా తీయగా మాట్లాడటానికి ఏమైనా ఖర్చు అవుతుందా అని అడిగాడు. అంటే ఇప్పుడు చూడండి, కాకి అరుపులు ఎవరికి నచ్చవు, కోయలు మాటలు అందరికీ ఇష్టం అవుతాయి. అయితే పరమాత్మ చెప్తున్నాడు, మీ మాట యొక్క మధురత కూడా చాలా అవసరం అన్నమాట. ఈ యొక్క దైవీ గుణాలు మన జీవితాన్ని దేవతలాగా తయారు చేస్తాయి. దివ్య గుణాలతో మనిషిని ఈయన అసురుడు, ఈయన దేవత అని ఎలా చెప్తాం? వాళ్ళలో ఉన్నటువంటి గుణాలతో. కొందరు ప్రశాంతంగా ఓపికతో ఉంటారనుకోండి, ఈయన దేవత లాంటి వాడు అంటారు. ఎవరికైనా సహాయం చేస్తారనుకోండి, వాళ్ళని దేవత అంటారు. ఒక గుణం ఉంటేనే వాళ్ళకి దేవత అంటారు. సర్వ గుణాలు మనలో ఉండాలన్నమాట రాజయోగిగా కావడానికి. తర్వాత నాలుగో నియమం ఏంటంటే సత్సంగత్యం. సత్సంగ అన్నమాట. సత్సంగ అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం, ఎక్కడైతే ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉంటారో దాన్ని సత్సంగం అంటారు. కానీ ఇక్కడ సత్సంగం మనం నిరంతరంగా చేయాల్సినటువంటిది. అంటే ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, మరి 24 గంటలు అయితే ఒక కూర్చొని చెప్పలేరు, మీరు కూర్చొని వినలేరు. మరి నిరంతర సత్సాంగత్యం ఎలా జరుగుతుంది? సత్సాంగత్యం అంటే సత్యమైన పరమాత్ముడిని బుద్ధి ద్వారా నిరంతరంగా జ్ఞాపకం చేయటం, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉండటం, దాని సత్సాంగత్యం అని అంటారు. అంటారు కదా, మంచి సాంగత్యం ఉండాలి అంటారు. ప్రతి ఒక్కరు తన పిల్లలకి ఎవరు పడితే వాళ్ళతో తిరగటం ఇష్టం ఉండదు కదా, మంచి సాంగత్యం ఉండాలి అని చూస్తూ ఉంటారు. అన్నిటికన్నా మంచి సాంగత్యం సత్సాంగత్యం, అంటే పరమాత్ముడి యొక్క సాంగత్యం. అయితే నిరంతరం ఈ మన విశ్వవిద్యాలయాల యొక్క కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా పొద్దున్న సాయంత్రం క్లాస్ నడుస్తూ ఉంటుంది. పరమాత్ముడు బ్రహ్మ ద్వారా చెప్పిన మహావాక్యాలు చెప్తూ ఉంటారు. ఆ మహావాక్యాల్ని రోజు వినాలి. తర్వాత మనం అన్ని పనులు చేస్తూ ఇంట్లో సంబంధ సంపర్కాలలో వస్తూ పరమాత్ముడికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. కానీ ఒక పూట అయినా కంపల్సరీ క్లాస్ మాత్రం అటెండ్ కావాలన్నట్టు. తర్వాత మనం బుద్ధి ద్వారా ఎవరినైతే జ్ఞాపకం చేస్తామో వాళ్ళ యొక్క గుణాలు కూడా మనలో వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి నిరంతరంగా బుద్ధి ద్వారా పరమాత్ముడితో సాంగత్యం చేయాలి. ఎందుకంటే అతడికైతే మనలాంటి శరీరం లేదు కదా, ఆయన దేహధారి కాదు. కాబట్టి బుద్ధి ద్వారానే ఆయన యొక్క సాంగత్యం మనం చేయగలుగుతామన్నమాట. తర్వాత ఈ యొక్క రాజయోగిగా కావాలంటే సినిమాలు టీవీలు కూడా చూసినట్టయితే మాత్రం యోగం యొక్క అభ్యాసంలో మీకు ఏకాగ్రత కుదరదు. సినిమా చూడండి, సినిమాల వల్ల ఎంత చెడిపోయింది ప్రపంచం? 99% చెడిపోయింది. దేనివల్ల ప్రపంచం? సినిమాల వల్ల. మీరు ఒక పోస్టర్ చూడండి, తర్వాత ఒక దేవత విగ్రహం చూడండి, దృష్టిలో ఎలా మార్పు వస్తుంది? వస్తుందా లేదా? ఒక దేవత విగ్రహం చూస్తే మనసులో ఎంతో పవిత్రత కలుగుతుంది, తల వంచుతారు, ఆనందం కలుగుతూ ఉంటుంది. అదే ఒక యాక్టర్ ఫోటో చూడండి, చంచలత ఏర్పడుతూ ఉంటుంది. అంతకుముందు చూడండి, దగ్గర దగ్గర గూళ్ళు ఉండేటివి, ఇప్పుడు థియేటర్లు ఉన్నాయి. బస్ స్టాప్ల పేర్లు కూడా థియేటర్ పేర్లతో ఉంటాయి. అది తొందరగా గుర్తుపడతారు. ఫలానా థియేటర్ దగ్గర అంటే వెంటనే తెలుస్తుంది, ఎందుకంటే రోజు చూస్తారు కదా. కానీ ఈ సినిమాల వల్ల శీలం పూర్తిగా శీలహీనలుగా అయిపోయారు. కామక్రోధాలకి ప్రోత్సహిస్తాయి ఈ సినిమాలు. ఈ ప్రపంచంలో ఇంత హింస, దౌర్జన్యము, అన్యాయము. ఇప్పుడు చిన్న దొంగ సినిమా చూసి పెద్ద దొంగగా మారతాడు. అంటే ఇలా ఈ యొక్క సినిమాల వల్ల చెడిపోతూ ఉంది ప్రపంచం. కానీ మనుషులు పిచ్చళ్ళలాగా వెళ్తూ ఉంటారు సినిమాలలో. కానీ పరమాత్మ చెప్తున్నారు, అది పాపాలకి తల్లి లాంటిది. మరి పాపాల యొక్క తల్లి ఏం నేర్పిస్తుంది మీకు? పాపాలే కదా. మరి దూరదర్శన్ చూడండి, కొన్ని మంచి ఉండొచ్చు నేర్చుకోవటానికి, కానీ మిగతాయన్ని చెడు కూడా ఉంటాయి కదా. అంటే అవసరం ఉన్నదే చూస్తారు, కానీ అది చూశారు కాబట్టి అది కూడా చూద్దా అని అలాగే అలవాటైపోతుంది అన్నమాట. ఈ దూరదర్శన్ కూడా పరమాత్మకి దూరం చేస్తూ ఉంది. కాబట్టి ఈ చెడు అలవాట్లు తప్పనిసరిగా వదులుకోవాలి రాజయోగం కోసం. తెయ్యక నియమాలు పాటించేటువంటి శక్తి మనకి పరమాత్ముడితోనే లభిస్తుంది. అయితే ఆ నియమాల్ని పాటించేటువంటి శక్తి, ఇప్పుడు ఏ ఒక కార్యం చెయ్యాలనుకున్నా మీరు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తారు కదా, మరి ఈ నియమాలు నేను పాటించి రాజయోగం యొక్క అభ్యాసం చేస్తాను అని పరమాత్ముడితో చెప్పుకుంటూ అతడితో శక్తి తీసుకోండి. ఒక 5 నిమిషాలు పరమాత్మ యొక్క జ్ఞాపకంలో కూర్చున్నాను. వరకు రాజయోగం నియమాలు విన్నారు కదా, రాజయోగం యొక్క ఆవశ్యకత, రాజయోగం యొక్క నియమాలు విన్నారు. తర్వాత ఈ రాజయోగం ఎవరు చేస్తారు, రాజయోగం నేర్చుకోవాలని కోరిక ఎవరికి ఉంది, మనం ఎవరము? ఎందుకంటే యోగం అనగా ఆత్మకి పరమాత్ముడితో సంబంధం, ఆత్మ పరమాత్ముడి యొక్క సంబంధాన్ని రాజయోగము అని అంటారు కదా. కాబట్టి ఆత్మ గురించి కూడా వివరంగా తెలుసుకోవాలి, పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మాత్రం మీకు ఆత్మ పరిచయం ఇవ్వడం జరుగుతుంది, మనం ఎవరము. ఎందుకంటే రోజంతా మీరు నేను నాది అని అంటూ ఉంటారు కదా, నేను ఎవరిని అసలు? ఇప్పటి వరకు మనం అనుకున్నది ఏంటి, నేనని దేహానికి నేను అనుకున్నాను. కానీ వాస్తవంగా మనం ఈ పంచతత్వాలతో తయారైన దేహం కాదు, దీన్ని నడిపించే నిరాకార జ్యోతి బిందు ఆత్మలము. ఆత్మ యొక్క పరిచయాన్ని వివరంగా ఇప్పుడు మీరు వింటారు. చిత్రంలో మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క దేహము ఎముకలు, మాంసము, చర్మము వీటితో తయారైనటువంటిది. ఎప్పుడైతే ఈ శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడు జీవాత్మ అని అంటారు. ఈ శరీరంలో విలువ ఉంది ఆత్మకి, ఆత్మ చైతన్యం అయినటువంటిది. శరీరం పంచతత్వాలతో తయారైనటువంటిది, ఆత్మ శాశ్వతమైనటువంటిది, దేహం నశించేది. ఈ విధంగా శరీరం అనేక భాగాలతో తయారై ఉంది, కాళ్ళు, చేతులు, ఈ అనేక అంగాలు ఉన్నాయి దేహంలో. అదేవిధంగా ఆత్మలో కూడా 3 అంగాలు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, సంస్కారము. ఈ 3 అంగాలు ఉన్నాయి. మనం మాట్లాడేటప్పుడు కూడా మనం ఏమంటాం, నా కళ్ళు కనిపించట్లేదు, నా తలకాయన వస్తుంది, నా పొట్టన వస్తుంది అంటారు. నేను పొట్టనున్నాను కదా, మరి నా కళ్ళు అంటే నేను కళ్ళు కాదు కదా, మరి నేను ఎవరిని? మీకు పరిచయం అడిగారు అనుకోండి, మీరు ఎవరని మీ పేరు చెప్తారు. అయితే వాస్తవంగా మీ పేరు ఎప్పుడు పెట్టారు? పుట్టిన తర్వాత 21 రోజుల తర్వాత పెట్టారు. అంతకుముందు మీరెవరు మరి? తెలియదు కంత, మనకి మనమే మర్చిపోయాం. పరమాత్మ చెప్తున్నారు, నాకే ఆశ్చర్యం వేస్తుంది, మీరు ఆకాశంలో ఉన్న నక్షత్రం గురించి తెలుసుకుంటున్నారు కానీ మీ దేహంలో ఉన్న భ్రూకుటిలో ఉన్న నక్షత్రం గురించి తెలుసుకోవట్లేదు. ఆత్మలో ముఖ్యంగా 3 అంగాలు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, సంస్కారాలు. అంటే మనస్సు ఆలోచించే శక్తి. ఆలోచించే శక్తిని మనస్సు అంటారు. మీరు ఆలోచిస్తారు, తర్వాత నిర్ణయించుకుంటారు ఏం చెయ్యాలి అని. ఇక్కడ కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచించవచ్చు కదా. ఇంకో చోట్ల ఏమైనా కార్యక్రమం ఉండదనుకోండి, అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తారు, తర్వాత నిర్ణయిస్తారు అక్కడ వెళ్ళాలి అని. మనస్సు ఆలోచించే శక్తి, బుద్ధి నిర్ణయించుకునే శక్తి. తర్వాత మనం చేసిన కర్మల యొక్క ప్రభావానికి సంస్కారాలు అని అంటాం. వీడ సంస్కారాలు బాగున్నాయి, వీడ సంస్కారాలు బాగలేవు, మంచి సంస్కారము అంటే మంచి అలవాట్లు. అప్పుడప్పుడు మనము ఇష్టం లేకున్నా కానీ ఆ పనులు జరుగుతూ ఉంటాయి అంటే అలవాటు అన్నట్టు, దాని సంస్కారాలు అని అంటాం. మనం చేసిన కర్మల యొక్క ప్రతి ఒక్క కర్మము ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆత్మ సంస్కారాల అనుసారంగా జన్మం తీసుకుంటుంది. ఆత్మకి తోడు ఉంటాయి సంస్కారాలు. సంస్కారాల అనుసారంగా ఆత్మ, ఇప్పుడు దేహం యొక్క అగ్ని సంస్కారం అవుతుంది కానీ సంస్కారాలకి మాత్రం దగ్ధం చేయలేరు స్థూలమైన అగ్నితో. సంస్కారాలని మార్చుకోవడానికి కావాల్సింది యోగం యొక్క అగ్ని. అంటే మనస్సు, బుద్ధి, సంస్కారాలు మూడు అంగాలు ఉన్నాయి ఆత్మకి. అంటే మనస్సులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి, మనస్సు యొక్క ఆలోచనలు ఆపలేము. ఏ విధంగా నీళ్ళ యొక్క ప్రవాహాన్ని ఆపలేరు మీరు. కాకపోతే దాన్ని ఆనికట్టలు కట్టి, డ్యామ్స్ కట్టి దాన్ని వాడుకున్నట్టయితే పొలాలకి చాలా పనిచేస్తూ ఉంటాయి. ఉత్తగా నీళ్ళు వదిలేశారనుకోండి, ఊళ్ళో కూడా ముంచేసేస్తాయి. అదేవిధంగా ఈ ఆలోచనలు కూడా అంతే. ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ దీన్ని చెడు ఆలోచన రాకుండా మంచి వైపు మరలించవచ్చు. అంటారు కదా, మనసు చంచలమైన గుర్రం లాంటిది, దాన్ని చాలా కష్టం కంట్రోల్ చేసుకోవటం అంటారు. కానీ గుర్రానికి కూడా కళ్ళెం ఉన్నట్టయితే మన చేతిలో అది కంట్రోల్లో ఉంచగలుగుతాం. అదేవిధంగా జ్ఞాన యోగం యొక్క కళ్ళెం అనేది ఉండాలి మనసుని కంట్రోల్ చేసుకోవడానికి. మనసులో వచ్చే ఆలోచన యొక్క మార్గాన్ని మనం మరలించవచ్చు. కంప్లీట్ ఆలోచన రాకుండా మనం చేయలేం. ఎందుకంటే ఈ ఆలోచనలు మనకి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి, ఈ ఆలోచనలు కూడా అశాంతిని కలిగిస్తూ ఉంటాయి. మీరు చూడండి, మంచి రోజుల్ని గుర్తు తెచ్చుకోండి, జరిగిన రోజుల్ని. మీకు అప్పుడు సంతోషం ఏర్పడుతూ ఉంటుంది. ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా తన మంచి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటాడు అనుకోండి, ఆ ఆలోచనలు ఆయనకి సంతోషం కలుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఆ మాటలు గుర్తు తెచ్చుకోండి, మీ మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఆ రోజు ఏమనలేదు, ఎవరేమనలేదు, ఏం పోట్లాట జరగలేదు, మరి ఎందుకు అలా ఉన్నారు అని అడిగితే మీరు ఏం చెప్పారు, ఎప్పటిదో గుర్తు వస్తుంది అన్నమాట. ఇలా సంకల్పాలు మనకి శాంతి అశాంతి కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి పరమాత్మ చెప్తున్న జరిగిన విషయాల్ని జ్ఞాపకం చేయకండి. ప్రతి ఒక్కరి గురించి మనసులో మంచి భావన ఉంచుకోండి. మంచి సంకల్పాలు చేయాలి, శుభ సంకల్పాలు చేయాలి. చెడు ఆలోచించొద్దు, నెగటివ్ ఆలోచించొద్దు. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, ఇలా చేస్తే ఎలా, పరమాత్ముడు ఏం చెప్తున్నారు, ఏది జరిగినా మంచి కోసం జరుగుతుంది. ఈ సృష్టి ఒక నాటకం ఉంది, ఈ నాటకంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. వాళ్ళ వాళ్ళ పాత్ర అనుసారంగా వాళ్ళు వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఒక చూస్తారు కదా నాటికలో ఒక యాక్టర్ పాత్ర నవ్వించటం, ఎందుకు అలా చేస్తున్నారు అని మీరు అనగలుగుతారా? ఆయన యాక్షనే అంత. ఒకరి పాత్ర అందరినీ కష్టపెట్టడం ఉంటుంది, ఆయన పాత్ర అన్నమాట. అలాగే సృష్టి ఒక నాటకం ఉంది, ఇందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాత్ర ఉందన్నమాట. వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. పరమాత్ముడు అందువల్ల చెప్తున్నారు, మీ మనసులో ఎప్పుడు కూడా చెడు సంకల్పాలు రాకుండా ఎప్పుడు శుభ సంకల్పాలు చేయండి. ఎందుకంటే సంకల్ప సిద్ధి అంటారు కదా, ఏదైతే ఆలోచిస్తారో అది జరుగుతూ ఉంటుందని. అందువల్ల చెడు ఆలోచించద్దు, ఎప్పుడు మంచి ఆలోచిస్తూ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, మనసులో మంచి సంకల్పాలు రావాలి అంటే మనలో ఆత్మీక స్థితి ఉండాలి. అంటే ఇప్పుడు పరమాత్ముడు చెప్పారు కదా, మీరు ఆత్మలు ఉన్నారు, మీరు ఈ దేహం కాదు, ఈ దేహం నశించేది, ఆత్మ అవినాశి. శరీరంలో ఆత్మ ఎక్కడుంటుంది, భ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూపించారు, ఇక్కడ తిలకం పెట్టుకుంటారు కదా మీరు, అదేం తిలకం, ఆత్మ తిలకమా? అంటే చాలా మంది ఆడవాళ్ళు ఏమనుకుంటారు, సౌభాగ్య తిలకం అని. కానీ మరి మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా, అదేం తిలకము? పెళ్లి కాకముందు కూడా పెట్టుకున్నారు కదా, మరి అదేం తిలకము? వాస్తవంగా ఇది ఆత్మిక స్మృతి తిలకం. ఆ విషయాన్ని మర్చిపోయి తిలకం పెట్టుకుంటారు. అసలు తిలకం పెట్టుకునేప్పుడైనా గుర్తుంచుకోవాలి ఈ గ్యాప్ కార్థం తిలకం. అసలు ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో పేరెంటానికి పిలవడానికి మీరు వెళ్ళినట్టయితే తిలకం పెడతారు. ఎందుకు? రావడం మర్చిపోవద్దని, తప్పనిసరిగా రావాలి, గుర్తుంచుకోవాలి అని. అదే తిలకం కూడా మనం భ్రుకుటి మధ్యలో పెట్టుకోవడానికి కారణం ఆత్మిక స్మృతి తిలకం. ఆ మాట గుర్తు రావాలని తిలకం పెట్టుకుంటారు, కానీ వీడు మర్చిపోయే ఉంటారు. తిలకం ఉంటుంది కానీ ఆత్మననే మాట మాత్రం గుర్తు ఉండదు. పరమాత్మ చెప్తున్నారు, మీరే తనకి ఆత్మ అనుకోండి. ఈ దేహము ఒక పాము లాంటిది. ఏ విధంగా? పాములో విషం ఉంటుంది కానీ మస్తకంలో మణి ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఆ విషము మణి ఎంత తేడా? ఈ దేహంలో కూడా పంచ వికారాల యొక్క విషయం ఉంది కానీ ఇందులో ఉన్నటువంటి ఆత్మ మాత్రం పవిత్రమైనటువంటిది, మస్తక్ మణిలా. అది పరమాత్ముడ యొక్క సంతానం, ఆ యొక్క ఆత్మ. కాబట్టి మనం ప్రతి ఒక్కరి దేహంలో ఆత్మను చూడాలి, దేహాన్ని చూడొద్దు. దేహాన్ని చూస్తే అందులో పంచ వికారాల యొక్క విషయం, కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈ విషయం కలుగుతూ మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎవరి దేహాన్ని చూడద్దు, ఆత్మను చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆత్మే శాశ్వతమైనటువంటిది, దేహం నశించేది. ఈ శరీరంలో అన్ని పనులు చేసేది ఆత్మే అన్నమాట. కార్లో కూడా డ్రైవర్ ఉంటేనే కార్ నడుస్తుంది. ఒక కార్ లాంటిది, ఆత్మ డ్రైవర్ లాంటి వాడు. కాబట్టి ఈ ఆత్మ దేహం అనే కార్ని నడిపిస్తూ ఉంది. నేను ఆత్మను దేహం అనే కార్ని నడిపిస్తూ ఉన్నాను, నేను ఆత్మను కళ్ళ ద్వారా చూస్తూ ఉన్నాను. ఏ విధంగా? ఈ మైక్ ఉంది, నేను మాట్లాడుతున్నాను కానీ నేను మైక్ కాదు. మైక్లో నా మాట మీకు వినిపిస్తుంది కానీ నేను మైక్? మైక్ వేరే, నేను వేరే. ఈ బల్ల మీద నేను కూర్చున్నాను, ఈ బల్ల నేను కాదు కదా. నేను వేరే, బల్ల వేరే. అదేవిధంగా ఆత్మ వేరే, శరీరం వేరే. ఈ శరీరము ఒక వస్త్రం లాంటిది ఆత్మకి. ఈ ఆత్మ ఒక వస్త్రాన్ని ధరిస్తుంటుంది, ఇంకో వస్త్రాన్ని వదులుతూ ఉంటుంది, వదులుతూ తీసుకుంటూ. ఈ దేహం అనే వస్త్రాన్ని ధరించే విధానాన్ని జన్మము, వదిలిపెట్టే విధానాన్ని మరణము అంటారు. శరీరం చనిపోయారు అంటారు. చనిపోవటం అంటే ఏంటి? ఆత్మ వెళ్ళిపోతుంది, దేహం అక్కడ ఉండిపోతుంది. ఈ దేహాన్ని తగలబెట్టేసేస్తారు. ఈ దేహం ఏంటి? తగలబడుతుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దీనికి విలువ ఉండదు. ఎంత గొప్ప హోదా అయినా సరే మసి చేయాల్సిందే. మీరు చూస్తారు కదా, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవా శరీరం వదిలేస్తారు. ఏం చేస్తారు? తొందర తొందర కానివ్వండి అంటారు. పోయింది కదా, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దానికి విలువ ఉండదు. ఆత్మ ఉంటేనే దీనికి విలువ ఉంది. మనం ఆత్మ ఉన్నంత వరకు మాట్లాడగలుగుతాం, చూడగలుగుతాం, వినగలుగుతాం, అన్ని పనులు చేయగలుగుతాం. చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, అనుభవించే శక్తి ఆత్మలో ఉంటుంది, దేహానికి ఉండదు. ఇప్పుడు మన పక్కన ఎవరైనా కూర్చున్నట్టయితే దేహంలో ఆత్మ ఉన్నప్పుడు నన్ను ఎందుకు తోస్తున్నావు అంటారు. కనీసం తొయ్యడం కూడా నచ్చదు, సహించలేదు ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఆ దేహానికి తగలబెట్టినా కానీ ఎవరు అడగారు నన్ను ఎందుకు తగలబెడుతున్నారని? ఇంజక్షన్ పొడిచినట్టయితే నన్ను ఎందుకు పొడుస్తున్నారు అంటారు. ఆత్మ ఉన్నంతసేపు దీంట్లో ఫీలింగ్ ఉంటుంది, దుఃఖం సుఖం యొక్క ఫీలింగ్ ఆత్మకు ఉంటుంది, శరీరానికి కాదు ఉండేది. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. అయితే మనం అవినాశి ఆత్మలము. ప్రతి ఒక్కరిని కూడా మనం ఆత్మారూపంలోనే చూడాలి. ఈ ఆత్మకి కులమత భేదం అనే లేదు. ఉందా ఆత్మ కులమత భేదం? ఉందా? నేను హిందూని, నేను ముస్లింని, నేను సిక్కి సాయి అంటారు. అది దేహం యొక్క ధర్మాలు అన్నమాట. దేహానికి సంబంధించినటువంటివి కులమతాలు. ఈ ప్రపంచంలో కులమతాల గురించి చాలా గొడవలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అన్నమాట మనం ఆత్మలము, ఒకే పరమాత్ముడి యొక్క సంతానము. మనం ఈ దేహం వదిలిపెట్టి పరమాత్ముడి దగ్గర వెళ్ళినప్పుడు మనకి మన కులం అడుగుతారా? మీ మతం ఏంటి, మీ కులం ఏంటి అని అడుగుతారా? కాదు. మీ చేసిన కర్మలు ఏంటి అని అడుగుతారు. అసలు ఈ కులమతాలు ఏర్పరచుకున్నాయి మనం ఇక్కడ. అసలు ఇవి ఎక్కడ పరంధామంలో కులమతం అనేదే లేదు. మనం అందరం ఆత్మలము, మనం అందరం సహోదరులము, ఒకే పరమాత్ముడి యొక్క సంతానం అన్నమాట. ఈ దేహానికి రకరకాల కులమత భేదాలు మనుషులు పెట్టుకున్నటువంటివి. అవి వాస్తవంగా లేవు ఏమి. మన అందరి యొక్క స్వధర్మము సుఖము, శాంతి మరియు పవిత్రత. మన యొక్క స్వధర్మం సుఖము, శాంతి, పవిత్రత. శక్తి ఆత్మ యొక్క రూపం జ్యోతి బిందు స్వరూపం. నక్షత్రం లాగా ఆకాశంలో మెరిసే నక్షత్రాన్ని చూస్తారు కదా, అలా ఆత్మ మెరుస్తుంటుంది నక్షత్రం లాగా. ఆత్మరూపం బిందు రూపం. తర్వాత ఆత్మలో ఉన్న అంగాలేంటి, మనస్సు, బుద్ధి, సంస్కారాలు. తర్వాత ఈ ఆత్మ శరీరం అనే వస్త్రాన్ని ధరించి పనులు చేస్తూ ఉంటుంది. ఈ కర్మక్షేత్రం అన్నమాట, సృష్టి ఒక కర్మక్షేత్రం. ఆత్మ శరీరం ద్వారా కర్మలు చేస్తూ ఉంటుంది. ఎలా కర్మలు చేస్తుందో అలాంటి ఫలితం అనుభవిస్తూ ఉంటుంది. మీరు పొలాలలో ఏ బీజాలు వేస్తే అదే కదా వచ్చేది. ధాన్యం వేసారనుకోండి, ధాన్యమే వస్తుంది. గోధుమ పంట వస్తుందా ధాన్యం వేస్తే? గోధుమల పంట వేస్తే ధాన్యం వస్తుందా? రాదు కదా. మరి మనం ఏమనుకుంటాం, వేసే కర్మల బీజాలు మాత్రం చెడు కర్మ బీజాలు వేస్తాం, కానీ జీవితంలో మనకు కావాల్సింది మాత్రం సుఖం, శాంతి. కానీ పరమాత్మ చెప్తున్న నడిపే పాపకర్మల యొక్క బీజాలు వేశారనుకోండి, మీకు సుఖం, శాంతి ఎలా లభిస్తుంది? పుణ్యమేక కర్మల బీజాలు వేయాలి కదా, నాటాలి కదా, అప్పుడే కదా మనం సుఖం, శాంతి పొందేది. కానీ మనం వేసేది ఒకటి, పొందేది ఇంకొకటి కావాలని కోరుతూ ఉంటాం. కానీ అలా కాదు, మీరు ఎలాంటి కర్మ చేస్తే అలా ఫలితం పొందుతారు అని పరమాత్మ చెప్తున్నారు. మీ జీవితం అనే పొలాలలో శ్రేష్ట కర్మల యొక్క బీజాలు వేయండి. ఇప్పుడు చూడండి, పొలాలలో ముళ్ళ చెట్టు పెట్టి దానికి పూలు పండ్లు రావాలని కోరితే ఎలా అవుతుంది? మన జీవితంలో కూడా మనం చెడు కర్మల యొక్క బీజాలు వేసి సుఖం, శాంతి పొందాలి, ఆనందంగా ఉండాలంటే కుదరదు. కాబట్టి శ్రేష్టమైన కర్మల బీజాలు వేయండి, అప్పుడు మీ జీవితంలో సుఖము, శాంతి పొందుతారు అని పరమాత్మ చెప్తున్నారు. తర్వాత ఈ సృష్టి పైన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? పరంధామమా? అంటే ఈ ప్రపంచానికి ముసాఫిర్ ఖానా అంటారు కదా, ధర్మ సత్రం లాంటిది ప్రపంచం ఒకటి. సత్రాలలో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ సత్రం మేనేజర్కి ఏం బాధ ఉండదు. వెళ్లే వాళ్ళ గురించి బాధపడాడు, వచ్చే వాళ్ళ గురించి సంతోషం లేదు. ఇక్కడ ఇలాగే ప్రతిరోజు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటారు అనుకుంటారు కదా. అదే విధంగా ఈ ప్రపంచంలో ఎవరైనా పుడితే సంతోషపడతారు, చనిపోతే బాధపడతారు. కానీ పరమాత్మ చెప్తున్నారు, మీరు పుట్టినా సంతోషించడం లేదు, చచ్చిపోయినా బాధపడలేదు. ఎందుకంటే సంతోషపడితే బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే పుట్టడం అంటే దేహం తీసుకోవటం, చావటం అంటే దేహాన్ని వదిలిపెట్టడం. మరి ఎవరైతే శరీరాన్ని ధరించారో వాళ్ళకి వదిలిపెట్టడం తప్పదు. జన్మం ఉన్న వాళ్ళకి మరణం కూడా ఉంది, కంపల్సరీ అన్నమాట. కాబట్టి పరమాత్మ చెప్తున్నారు, దేహంతో మమకారం పెట్టుకోకండి. నశించే దేహం కదా, మమకారం దుఃఖం కలిగిస్తూ ఉంటుంది. దేహంతో ప్రేమ పెట్టుకోవద్దు, ఆత్మతో ప్రేమ పెట్టుకోవాలి. ఆత్మ నశించండి, ఆత్మకి చావనే లేదు. నీటిలో ఆత్మ తడవదు, ఏవక అగ్నిలో తగలబడదు, ఏ కత్తితో ఆత్మను పొడవలేరు. శరీరానికి పొడవగలుగుతారు కానీ ఆత్మకైతే పొడవలేరు కదా. ఆత్మ అవినాశి, శాశ్వతమైనటువంటిది. అయితే ఇందులో చూపించారన్నట్టు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్లాల్సింది అని. ఇప్పుడు మనం కూర్చున్న లోకం స్థూల లోకం, అంటే బ్లూ కలర్ లోకం చూపించారు కదా, సూర్య, చంద్ర, ఆకాశ నక్షత్రాలు ఉన్నటువంటి లోకం. ఆ పంచతత్వాలకి పైన ఉన్న లోకము సూక్ష్మలోకం. సూక్ష్మలోకానికి పైన ఉంది పరంధామం. ఇక్కడ పరంధామం చూపించారు. ఆత్మలన్నీ బిందు రూపంలో పరంధామంలో ఉంటాయి. అయితే మనం అందరము పరంధామ నివాసి ఆత్మలం. మన అందరి యొక్క తండ్రి పరమాత్ముడు కూడా నివసించేది పరంధామంలోనే. మనం అందరం ఒకే ఇంటిలో ఉండేవాడము, ఒకే పరమాత్ముడి యొక్క సంతానము. పరంధామం నుంచి మనం ఈ సృష్టి అనే నాటక రంగంలో పాత్ర వహించడానికి వచ్చాం. మరి ఎక్కువ కాలం పాత్ర వహిస్తూ అయింది కదా మనకి. అందువల్ల ఈ ప్రపంచాన్ని, ఈ నాటక రంగాన్ని మన ఇల్లు అనుకున్నాం. ఎవరితో పాత్ర వహిస్తున్నామో
వాళ్ళందరినీ మనవాళ్ళనుకుంటూ ఉన్నాను. కానీ పరమాత్ముడు చెప్తున్నారు, ఇక్కడ మీ వాళ్ళు ఎవరు లేరు, నువ్వు అందరినీ నావాళ్ళంటావు. ఒక్కరోజు వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు నీకు. నీ గురించి ఆలోచించరు, ఆలోచిస్తారా? మీకు ఎంత ప్రేమ ఉన్నా కానీ శరీరం వదిలేస్తారు అనుకోండి, అప్పుడు మీకు ఎవరు తోడిస్తారు? కాబట్టి మనం ఒంటరిగా వచ్చాం, పరంధామం నుంచి ఒంటరిగా వచ్చాము. మరి పరంధామానికి ఒంటరిగా వెళ్లాల్సింది. తర్వాత ఈ సృష్టి ఒక నాటక రంగం కదా. ఈ సృష్టి అనే నాటకానికి డైరెక్టర్ పరమాత్ముడు అన్నమాట. ఈ నాటకానికి ఉన్న డైరెక్టర్ ఇప్పుడు ఏం గుర్తు చేయిస్తున్నారు, ఈ నాటకం పూర్తి కావస్తుంది, మీరందరు నా దగ్గరికి రావాల్సింది అని చెప్తున్నారు. మనం పరంధామంలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు సృష్టి నాటకం పూర్తి అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రకృతి కూడా, మనుషులు అందరు చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోవాలని. ఇప్పుడున్న గొడవలు అశాంతి చూసి అందరు అనుకుంటున్నారు కదా, ఈ ప్రపంచం ఒక్కసారి పోతే బాగుండు అంటారు. ఈ 10 మందికి 100 మందికి ఎందుకు చంపడము, అందరినీ ఒకేసారి బాంబ్స్ వేసి తగలబెట్టేసేయాలి అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు కూడా మనకు ఉండనివ్వట్లేదు. కాబట్టి మనము ఇప్పుడు పరంధామం వెళ్లాల్సిందే, ఎలా అయినా వెళ్లాల్సిందే, నాటకం పూర్తి అవుతుంది కాబట్టి. పరమాత్మ చెప్తున్నాడు మరి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, పరంధామం వెళ్ళాలంటే ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతాం, మరి ఏం చెయ్యాలి? ఎలా వెళ్తాం మరి, ఎలా వచ్చామో అలా వెళ్ళాలి కదా. పరంధామం నుంచి ఎలా వచ్చాం మనం, పవిత్రమైన ఆత్మలుగా, దేవాత్మలుగా వచ్చాం కదా, సతో ప్రధానమైన ఆత్మలుగా వచ్చాం సృష్టి పైన. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ నాటకంలో పాత్ర వహిస్తూ పతితంగా తమో ప్రధానంగా అయిపోయాం. తిరిగి మనం మారిపోయాం, ఇక్కడ మట్టిలో ఆడుకొని పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయాం, మట్టి పూసుకున్నాం అన్నమాట. అందువల్ల పరమాత్మ చెప్తున్నారు తిరిగి మీరు ఇప్పుడు రాజయోగం యొక్క అభ్యాసంతో పావనంగా పవిత్రంగా సతో ప్రధానంగా తయారై నా దగ్గర రండి. ఒకవేళ పావనంగా తయారై రారనుకోండి, ఒకటైతే శిక్షలతో పావనంగా కావాలి, శిక్షణలతో పావనంగా కావాలి, ఏది మంచిది? శిక్షణలతో పావనంగా కావటం మంచిదా, శిక్షలతో పావనంగా కావటం మంచిదా? శిక్షణలతో పావనంగా కాని వాళ్ళకి శిక్షలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పరమాత్ముడి యొక్క శిక్షణతో మనము పావనంగా అయి పరంధామం వెళ్ళాలన్నమాట. కంపల్సరీ అందరు వెళ్ళటమైతే తప్పదు, కానీ శిక్షలు అనుభవించి వెళ్ళొద్దు, సంతోషంగా వెళ్ళాలి. అది ఎప్పుడు పరమాత్ముడి యొక్క జ్ఞాపకంతో మన యొక్క ఆత్మని మనము పావనంగా సతో ప్రధానంగా ఇప్పుడు తయారు చేసుకోవాలి అన్నమాట. ఈ పరంధామం అనే ఇల్లు గుర్తుంటుంది కదా, ఎప్పుడు మర్చిపోతారా? ఏ విధంగా మీ దేహం యొక్క ఇల్లు గుర్తుంటుందో ఆత్మ యొక్క ఇల్లు కూడా గుర్తుంచుకోవాలి. ఇది నా ఇల్లు కాదనుకోవాలి. నాటక రంగం కదా ఇక్కడ, నా ఇల్లు, నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, ఇది నాది. పరమాత్మ చెప్తున్నారు నాది నాది అనేది మర్చిపోండి. వాస్తవంగా నా ఇల్లు పరంధామము, నేను ఆత్మను, నేను జ్యోతి బిందు స్వరూపాన్ని. మనమందరం సహోదరులము, ఒకే పరమాత్ముడి యొక్క సంతానము, మనందరిది ఒకే కుటుంబం. ఇక్కడ వచ్చి ఎవరి ఇల్లు వాళ్ళు ఉంది, ఎవరికి వాళ్ళకి ఇల్లు ఉంది, కానీ పరంధామం అయితే అందరిది ఒకటే కదా. మనం వచ్చింది మాత్రం ఒక దగ్గర నుండే, పోయేది అక్కడే. పరమాత్ముడు ఇప్పుడు మనందరికి ముక్తి, జీవన్ముక్తి ఇవ్వటానికి వచ్చారు. కాబట్టి రాజయోగంతో మనం ముక్తి, జీవన్ముక్తిని పొందాలి. రాజయోగం యొక్క అభ్యాసంతో సతో ప్రధానంగా కావాలి. ఈ మధుబంలో మీరు ఉన్నంతసేపు బాగా యోగం యొక్క అభ్యాసం చేయండి, చాలా శక్తి పొందండి. అక్కడ ఎలా ఇంట్లో సమయాన్ని గడుపుతారో అలా గడపకండి. అటు ఇటు చూస్తూ ఈ మాటలలో ఆ మాటలలో ఎప్పుడు వీలవుతాయి అప్పుడు, అక్కడ బాబా రూమ్ ఉంది, గుడిసె ఉంది, అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చోండి. ఎందుకంటే మీకు చెప్పాం కదా, చాలా గొప్ప స్థానంలో మీరు వచ్చారు, సాధారణమైన స్థానంలో రాలేదు. ఇక్కడ ముక్తి, జీవన్ముక్తి ఇక్కడ మీరు అనుభవం చేసుకుంటారు, పరంధామం యొక్క అనుభూతి ఇక్కడ పొందగలుగుతారు సహజంగా. అలాంటి వాతావరణం ఉంది ఇక్కడ, అందరు రాజయోగి, రాజ ఋషుల యొక్క నివాస స్థానం. తర్వాత ఎప్పుడు జ్ఞాన యోగం యొక్క విషయాలు తప్ప ఇంకో మాటలు ఉండవు, పరమాత్మ చింతన తప్ప ఇంకో ఆలోచన ఉండదు అన్నమాట. ఆ వాతావరణం సహజంగా మనకి ఇక్కడ లభిస్తుంది. కాబట్టి అభ్యాసం చేయటం ఈజీ అన్నమాట. మరి ఇక్కడ వరకే కాదు, ఇంట్లో వెళ్ళి కూడా చెయ్యాలి కదా. ఆత్మ యొక్క రూపం జ్యోతి బిందు స్వరూపం, ఆత్మ యొక్క నివాస స్థానం పరంధామము, ఆత్మ యొక్క స్వధర్మము సుఖము శాంతి పవిత్రత. ఇప్పుడు మీ సాయంత్రం కూడా 5 అందరు ఇక్కడ రావాలి మీరందరూ. అప్పుడు మీకు పరమాత్మ పరిచయము, తర్వాత రాజయోగం యొక్క పద్ధతి ఏంటి నేర్పడం జరుగుతుంది సాయంత్రం మీకు. ఇప్పుడు మాత్రం మనం ఆత్మిక స్థితి అభ్యాసం చేద్దాం. ఒక పద్ధతి ఎలా కమల పుష్ప సమానంగా కావాలి అనే సబ్జెక్ట్ పైన రేపు చెప్పడం జరుగుతుంది. అంటే విన్న విషయాల్ని మననం చేసుకోవాలి. అంటే నేను ఒక జ్యోతి బిందు ఆత్మను, నేను శుద్ధమైన ఆత్మను, నేను పవిత్రమైన ఆత్మను, దేహాన్ని నడిపించే చైతన్యమైన శక్తిని, ఈ దేహం నా ఆత్మకు ఒక రథం లాంటిది, దేహం యొక్క ఆధారం ఆత్మ దేహం యొక్క ఆధారంతో అన్ని పనులు చేస్తూ ఉంది, నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని, నేను ఆత్మ శాంతి ధామ్ నివాసిని, నేను ఆత్మ పరంపిత పరమాత్ముడి యొక్క సంతానాన్ని, ఈ విషయాలు మననం చేసుకుంటూ ఒక 10 నిమిషాలు కూర్చోండి.